స్వీయ చరిత్రలు రాసుకునేవాళ్లు ఎక్కువగా సృజనాత్మక రంగంలోనో, రాజకీయ రంగంలోనో, మరే ఇతర విజయవంతమైన రంగాల్లోనో పేరు ప్రఖ్యాతులు గడించిన వాళ్లే ఉంటారు. వాళ్ల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం సాధారణ ప్రజానీకానికి ఉంటుంది కనుక సహజంగానే వాళ్ల స్వీయ చరిత్రలు ఎక్కువ మందిని ఆకర్షిస్తాయి. కానీ ఒక సాధారణమైన తెలుగు పండితుడు, అందులోనూ వ్యాకరణ బోధకుడు, పరిశోధకుడు రాసుకున్న స్వీయ చరిత్ర ఎందరినో కదిలించడం అన్నది ఆశ్చర్యం కలిగిస్తుంది. తెలుగు సాహిత్యంలో కూడా పండితులకు, తెలుగులో పరిశోధన చేసి లేదా చదివే విద్యార్థులకు తప్ప అతను ఎవరికీ తెలియడు. కానీ అతని ఆత్మకథ ఎందరినో మెప్పించింది అన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయం, కుతూహలాన్ని రేకెత్తించే విషయం కూడా. ఆ స్వీయ చరిత్ర చదవకపోతే ఏదో కోల్పోయామన్న భావన వచ్చేంతగా అది ప్రజాదరణ పొందింది. స్వీయ చరిత్ర రాసుకున్న ఒక వ్యక్తిని గురించి చెప్తాను అని ఇందాకన్నాను. ఆ వ్యక్తి పేరు దువ్వూరి వెంకటరమణ శాస్త్రి. పరవస్తు చిన్నయసూరి బాల వ్యాకరణం పేరు వినని వాళ్లు ఎవరూ ఉండరు. తెలుగు సాహిత్యం చదువుకున్నా చదువుకోకపోయినా స్కూలు విద్యార్థులకు కూడా ఆయన పేరు తెలుసు. ఆ బాల వ్యాకరణానికి రమణీయ వ్యాఖ్య రాసిన పండితుడుగా వెంకటరమణ శాస్త్రి గారికి ప్రఖ్యాతి ఉంది. ఆయన జీవితం అంతా వ్యాకరణం నేర్చుకోవడం, దాన్ని బోధించడం, దానికి సంబంధించి గురువుగారులతోనూ శిష్యులతోనూ తాను ఏర్పరచుకున్న అనుబంధం ఇవే. ఇలాంటి కథలో ప్రత్యేకించి అన్ని రకాల పాఠకులను అలరించడానికి, ఆకర్షించడానికి ఏముంటుంది అని అనిపించవచ్చు. కానీ ఆయన పండితుడు కావడం అన్నది తరువారి సంగతి, ఒక మంచి మనిషి కావడం అన్నది ప్రధానమైన విషయం. ఆయన జీవన మాధుర్యాన్ని ఎరిగినవాడు. సాధారణ జీవితాన్నే అసాధారణంగా అనుభవించి ఆ అనుభూతిని మనందరికీ పంచగలిగిన నేర్పరి. అందుకే ఆయన మనవరాలి భర్త పండితులు ధూళిపాళ మహదేవమణి ఆయన గురించి ఇలా అన్నారు. మాట మాట్లాడినా మల్లెలై మొల్లలై ఘుమఘుమలాడించి గుండె నింపు, మైత్రి చూపించెన మరువమై గుణసుధీహారమై చిరతర సార్థకమగు, శబ్దశాస్త్రము చెప్ప చక్కని భారత కథ చెప్పునట్లుగా కలుగు ప్రీతి మురిపించి వ్రాతలో ముత్యాలు తారలై నింగిలేకను వెలుగు నిశ్చయంబు అన్నారు. అలాంటి దువ్వూరి వారి ఆత్మకథ జవాది సౌరభంలా, చిక్కని వెన్నెలలా, పూల పాన్పులా ఉంటుంది అన్న ఆయన మాటలు నిజమే. తన కథ మరొకరికి ఆసక్తికరంగా ఉంటుందా అన్న సందేహం నిజానికి దువ్వూరి వారికి వచ్చింది. దానికంటే ముఖ్యంగా జీవితాంతం సంస్కృతంలో చదువుకుని తెలుగును గ్రాంధిక శైలిలో రాసి మాట్లాడిన తను ఈ రోజున వ్యవహార భాషలో ఆత్మకథ రాసుకోవాలని అనుకోవడం అసహజమేమో, అసాధ్యమేమో అన్న భావన కూడా ఆయన కలిగింది. కానీ ఆయన మాటల్లోనే చెప్పాలంటే, మన మటుకు మనం ఒక్కసారి సింహావలోకనంగా సమీక్షించుకోవడానికి, సన్నిహితులైన ఆప్తులు ఆత్మీయులు ఎవరైనా 10 మంది చూడడానికి మాత్రమే ఉద్దేశించి రాసుకునే ఈ డైరీలో గ్రాంధిక భాష ఎందుకు అని అనుకుని వ్యవహార భాషలో రాద్దామని అనుకున్నారు. మళ్లీ అది తనకసలు చేతనవుతుందా అని ప్రశ్న. ఇంచుమించు 50 ఏళ్లపాటు గ్రాంధిక భాషలోనే పుస్తకాలు చదివేమూ చదివించేమూ, ఏవేవో వ్రాసిన మటుకు గ్రాంధిక భాషలోనే వ్రాసేమూ వ్రాయించాము, పట్టుమని 10 పేజీలు వ్యవహార భాషలో ఎప్పుడూ రాయలేదు అనుకుని కూడా పోని ఒకసారి ఆత్మపరీక్ష చేసుకున్నట్టవుతుంది కనుక వ్యావహారిక భాషలోనే రాద్దాం అని తనకు తనే సవాలు విసురుకొని ఈ ఆత్మచరిత్రను ఆయన చక్కని చిక్కని వ్యావహారిక శైలిలో రాశారు. చదివిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన భాషకు మురిసిపోవాల్సిందే కానీ గ్రాంధికమే జీవితమంతా రాసి మొదటిసారి వ్యావహారికం రాస్తున్నారు అన్న అభిప్రాయం మనకెవ్వరికీ కలగదు. దువ్వూరి వెంకటరమణ శాస్త్రి తన కథని 8వ ఏట నుంచి చెప్పడం ప్రారంభించారు. అప్పటికి ఆయన పెద్దాపురం జగ్గంపేటలో ఉండేవారు. ఆయన జీవితంలో అత్యంత ఆసక్తికరమైన వ్యక్తి తండ్రి. స్కూలు మాస్టర్గా పనిచేసిన ఆయన ఒక రకంగా చెప్తే విచిత్రమైన మనస్తత్వం కలవాలనొచ్చు. ఒకచోట దువ్వూరి వారంటారు, నాకు ఎంతమందితోనైనా స్నేహం చేయాలని ఉంటుంది అని. అంటే అందరితోనూ కలుపుగోలుగా ఉండే స్వభావం దువ్వూరి వారిది. దాన్ని తనే పెంచి పోషించుకున్నారు కూడా. బహుశా పరోక్షంగా దానికి కారణం తండ్రిగారి స్వభావమేమో అనిపిస్తుంది. ఎందుకంటే తండ్రిగారు ఎవరితో ఎంత బాగా ఉన్నా ఇంట్లో పిల్లలతో మాత్రం చాలా ముభావంగా ఉండేవారు. ఎందుకంటే ఆయన తండ్రిగా పిల్లలకు కావలసిందల్లా అమర్చి వాళ్ల కోసం నిరంతరం కష్టించడంలో ఏమాత్రం వెనుకంజ వేయలేదు. కానీ కుమారుడితో మాట్లాడాలి అని ఆయనకి ఎప్పుడూ తోచలేదు అంటారు రమణశాస్త్రి గారు. కొడుకు తండ్రి నుంచి సదుపాయాలే కాదు, ప్రేమను, సల్లాపాన్ని, స్పర్శను కూడా కోరుతాడు అనే ఆలోచన ఎందుకు ఆయనకు లేదు. అది చిన్నప్పటి నుంచి వెంకటరమణ గారిని బాధించేదేమో అనిపిస్తుంది. తండ్రి సమక్షంలో కాసేపు గడపడం కోసం ఎన్నో ఉపాయాలు కూడా ఆయన ఆలోచించేవాడు. ఏవీ పెద్దగా ఫలించలేదు. బహుశా అందుకే ఆయన తన జీవితంలో ప్రేమను పంచుకోవడం, వ్యక్తీకరించడం ఎక్కువే చేసినట్టు కనిపిస్తుంది. తండ్రితో సాన్నిహిత్యం ఏర్పడింది. తండ్రి తనను కావలించుకున్నది చిట్ట చివర ఆయన మరణశయ్య మీద ఉన్నప్పుడే. అప్పటికి తండ్రి గారికి 42 ఏళ్ళు మాత్రమే, రమణశాస్త్రి గారికి 20 ఏళ్ళు. అలా చివరి వరకు తండ్రి ప్రేమను లాలనను నేరుగా అనుభవించే అవకాశం ఆయనకు రాలేదు. అయితే తండ్రి ఉద్యోగంలో చూపిన క్రమశిక్షణ, ఆయన సామర్థ్యం, తమకు ఆర్థికంగా ఏ లోటు రానియకుండా కాపాడిన తీరు, ఇవన్నీ కూడా ఆయనకు తండ్రిని ఒక అద్భుతమైన వ్యక్తిగా అనిపించేలా తోచాయి. ఆయన జీవిత చరిత్రలో 30% భాగం ఆయన చదువు గురించే. అంటే కేవలం భట్టి వేసి మార్కులు తెచ్చుకునే చదువు కాదు, గురువులతో స్నేహం, సహాధ్యాయులతో సరసం, తల్లిదండ్రుల నుంచి వియోగం, అనేక రకాల గురువుల కింద రాటుదేలిన వ్యక్తిత్వం, ఏ చోట ఏ పాఠశాల ఏ కళాశాల అయినా క్షణంలో సర్దుకుపోయి తన స్వంతం చేసేసుకోగల ప్రతిభ, ఇవన్నీ ఆయనలో మనకు కనిపించే గుణాలు. వరదాచార్యులు, రాయుడు శాస్త్రి గారు, వజ్జల సీన సీతారామ శాస్త్రి గారు, నిడదవోలు వెంకటరావు గారు, ఇలాంటి గురువుల వద్ద ఆయన అభ్యసించారు. అలాగే ఎస్వి జోగారావు గారు, భద్రరాజు కృష్ణమూర్తి గారు లాంటి శిష్యులను ఆయన తయారు చేశారు. జీవితమంతా చదువే అయినా ఆ చదువు ద్వారా, అంటే విద్య ద్వారా, మానవ సంబంధాలలో వచ్చే మార్పులను, జీవితాన్ని సౌందర్యవంతం చేసుకోగల నైపుణ్యాన్ని దువ్వూరివారి జీవితం మనకు నేర్పుతుంది. 20వ శతాబ్ది తొలి రోజుల్లో చదువు ఎలా నేర్పేవారు అన్నది ఈ గ్రంథాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇందులో ఆయన అనేక రకాల విలక్షణమైన అంశాలు, అంటే మామూలుగా సంస్కృత వ్యాకరణం ఎలా నేర్పుతారు, సంస్కృత వ్యాకరణం నేర్పే గురువుగారు ఎలా ఉంటారు, శిష్యులు ఎలా ఉంటారు, గురు శుశ్రూష ఎలా చేసేవారు, గురువులు శిష్యులను ఎంతగా ప్రేమించేవారు అనే విషయాలను చెబుతూనే ఇంకా కొన్ని విచిత్రమైన అంశాలు కూడా చెప్పారు. ముఖ్యంగా సంస్కృత శ్లోకాలను నేర్చుకునేటప్పుడు వీళ్ళందరూ అంత్యాక్షరి ఆడేవారట. దీన్ని కట్టు శ్లోకాలు అనేవారు. ఈనాడు మనం అంత్యాక్షరి అనే దాన్ని వాళ్ళు కట్టు శ్లోకాలు అనేవారు. దీని విధానం అందరికీ తెలిసిందే. ఒకరు ఒక శ్లోకం చదివితే దాని చివరి అక్షరంతో ప్రారంభమయ్యే శ్లోకాన్ని రెండో వారు చదువుతారు. ఎవరు చదవలేకపోతే వాళ్లు ఆ సారస్వత క్రీడలో ఆనాటికి ఓడిపోయినట్టు లెక్క. అంటే ఆ రోజు ఉదయం నుంచి నేర్చుకున్న శ్లోకాలు కంఠతా రావడానికి ఇదొక మార్గం. సంస్కృతం నేర్చుకునేటప్పుడు దువ్వూరి తన నాన్నమ్మ తాతగారుల వద్ద ఉండేవారు. ఆ నేర్చుకుంటున్నది కూడా తాతగారి వద్దే. రాత్రి పొద్దుపోయే వరకు తాతగారితో ఈ సారస్వత క్రీడ జరుగుతూనే ఉండేది. తాతగారిని ఓడించాలి అనే పట్టుదల వల్ల సంస్కృత కావ్యాలను ఆయన అదే పనిగా భట్టి వేసేవాళ్లు. ఇదంతా ఎందుకు లాభించింది అంటే ఆ రోజున సరదాగా ఒక సారస్వత క్రీడలాగా అంత్యాక్షరిలో గెలవడం కోసం నేర్చుకున్నప్పటికీ తర్వాత కాలేజీలో సీటు రావడానికి, తర్వాత ఉద్యోగం రావడానికి అన్నిటికీ ఇది నాంది పలికింది. అంటే చదువు మీద ప్రేమ ఉల్లాసం కలిగించడానికి ఈ పద్ధతి చాలా పనికి వచ్చింది. ఆయన ఎంత ఉల్లాసంగా చదువుకున్నారో అంతే తేలిగ్గా ఈ పుస్తకం ద్వారా మనకు సంస్కృతం, తెలుగు కూడా నేర్పించేస్తారు. మనం గనక జాగ్రత్తగా ఈ పుస్తకాన్ని చదివితే సంస్కృతం గురించి చాలా విశేషాలు ఆయన చెప్పారు. ఉదాహరణకు, మజ్జిగ అన్న పదానికి సంస్కృతంలో 3 పేర్లున్నాయి అని వెంకటరమణ శాస్త్రి గారు రాశారు. తక్రం అంటే 4వ వంతు మాత్రం నీళ్లు పోసిన పెరుగు, అదే ఉదస్విత్తు అంటే సగభాగం నీళ్లు పోస్తే ఉండే పెరుగు, అసలే నీరు పోయకుండా చిలికితే అది మధితం. ఈ 3 రకాల్లోనూ 1/4 వంతు నీళ్లు కలిపిన తక్రమే ఆరోగ్యానికి మంచిది అని ఆయన సంస్కృతాన్నే కాదు ఆరోగ్యాన్ని కూడా మనకు నేర్పించారు. వెంకటరమణ శాస్త్రి గారు పల్లెటూళ్లలో చిన్నప్పటి జీవితాన్నంతా గడిపారు. ఆ తర్వాత పట్టణానికి వచ్చారు. విశాఖపట్నంలో కూడా ఉద్యోగం చేశారు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో. అయితే పల్లెకి పట్టణానికి ఉన్న తేడాని ఆయన చాలా చోట్ల రమ్యంగా వర్ణిస్తారు. కాఫీ అలవాటు వచ్చి పల్లెలు కూడా పాడైపోయాయన్నది ఆయనకు బెంగ కలిగించిన విషయం. అయితే పల్లెల్లో తాజా కూరగాయలతో వంట చేసుకోవడాన్ని ఆయన చాలా మురిపెంగా గుర్తు చేసుకోవడమే కాదు, సుదీర్ఘంగా వర్ణిస్తారు కూడా. తన చిన్నతనంలో అప్పటికప్పుడు పొలానికి వెళ్లి కాయలు తీసుకువచ్చి వండుకునేవారట. ఒకేసారి 4 కూరలు తెచ్చేసుకోవచ్చు కదా అని ఈయన విసుక్కుంటే నిలవ కూరల్లో రుచి ఉండదు అని వాళ్ల నాన్నమ్మ తోసిపారేసింది. సరిగ్గా పొలం నుంచి లేదా తోట నుంచి అక్కడ పోయి వచ్చి వెంటనే పొయ్యి మీదకి ఎక్కాల్సిందే ఆ కూర. పైగా ఆ కూర ఎవరి పొలం నుంచి వచ్చింది అని అడిగేవాడు కూడా లేడు. పొలం వద్ద ఎవరైనా ఉంటే అడిగి తెచ్చుకుంటారు, ఎవరు లేకపోతే కోసుకుని తెచ్చేసుకుంటారు. అందులో ఏమీ గొడవలు జరగవు, యుద్ధాలు అయిపోవు దానివల్ల. అంటే ఇది 1910 కాలం నాటి గ్రామీణ జనజీవితం. దానిలోని ఆనందాన్ని, దానిలో ఉన్న సమభావాన్ని, స్నేహాన్ని ఆయన అనేక రకాలుగా గొప్పగా వర్ణిస్తారు. ఆయన అంటాడు, 1960లో 590 రూపాయల జీతం తెచ్చుకుంటూ నేను జీవించినప్పటికంటే 1914లో పల్లెల్లో జీవిస్తున్నప్పుడే చాలా సుఖంగా ఉన్నాను అని. ఆయన మాటల్లోనే చెప్పాలంటే పట్టణాల్లో ఉండేవాళ్లు ఏదో భోగాలు అనుభవించేస్తున్నామని విర్రవీగుతారు, వట్టి భ్రమ. ఒక చిన్న సంగతి చూడండి, చెట్టు నుంచి బయలుదేరిన వంకాయ పడవల్లో, బళ్లల్లో, బస్సుల్లో, రైళ్లల్లో ఎగుమతులతో దిగుమతులతో నలిగి నలిగి వీరి జిహ్వాకు చేరేటప్పటికీ కనీసం 5-6 రోజులైనా పడుతుంది. ఇదా భోగం పాడుభోగం అని ఎద్దేవా చేశారు.